మార్కు 6. యేసు అక్కడి నుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాడు. విశ్రాంతి రోజు రాగానే సమాజ మందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. వాళ్లు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకున్నారు.
ఈయనకింత జ్ఞానం ఏ విధంగా లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహత్యాలు ఎట్లా చేస్తున్నాడు? ఈయన వడ్రంగి కదా, మరియా కుమారుడు కదూ, యాకోబు, యోసేపు, యూదా, సీమోనుల సోదరుడే ఇతడు. ఇతని చెల్లెండ్లు ఇక్కడ మనతోనే ఉన్నారు కదూ
అని అంటూ వాళ్లు ఆయన్ని తృణీకరించారు. యేసు వాళ్లతో,
ప్రవక్తకు స్వగ్రామంలో, తన బంధువుల్లో, తన ఇంట్లో తప్ప అన్నిచోట్ల గౌరవం లభిస్తుంది
అని అన్నాడు. యేసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి వాళ్లకు నయం చేయటం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేకపోయాడు. వాళ్లలో విశ్వాసం లేకపోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తరువాత యేసు గ్రామానికి వెళ్లి బోధించాడు. ఆయన 12 పిలిచి వాళ్లకు దయ్యాలపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ వాళ్లకు ఈ విధంగా ఉపదేశించాడు.
ప్రయాణం చేసేటప్పుడు చేతికర్రను తప్ప మరేదీ తీసుకువెళ్ళకండి. ఆహారము, సంచి, దట్టీలో డబ్బు తీసుకువెళ్ళకండి. చెప్పులు వేసుకోండి, కాని మారుదుస్తులు తీసుకువెళ్ళకండి. ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్లేదాకా ఆ ఇంట్లోనే ఉండండి. ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతమివ్వకపోతే, లేక మీ బోధనల్ని వినకపోతే, మీరా గ్రామం వదిలే ముందు వాళ్ల వ్యతిరేకతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ల ధూళిని దులపండి.
వాళ్లు వెళ్ళి ప్రజలకు మారుమనస్సు పొందమని బోధించారు. ఎన్నో దయ్యాలను వదిలించారు. చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనె రాచి నయం చేశారు. యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదురాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మమునిచ్చే యోహాను బ్రతికి వచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసే శక్తి అతనిలో ఉన్నదని అన్నాడు.
ఆయన ఏలియా
అని కొందరన్నారు.
ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు
అని మరికొందరన్నారు. కాని హేరోదు వీటిని గురించి విని,
నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు
అని అన్నాడు. క్రితంలో హేరోదు స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకున్న హేరోదియా కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. పైగా యోహాను హేరోదుతో,
నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం
అంటూ ఉండేవాడు. అందువల్ల హేరోదియకు యోహాను అంటే ఇష్టం ఉండేది కాదు. అంతేకాక ఆమె అతన్ని చంపివేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు, కనుక అలా చెయ్యలేకపోయాడు. పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు, కనుక అతన్ని కాపాడుతూ ఉండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు. అయినా అతని మాటలు వినటానికి ఇష్టపడేవాడు. చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేశాడు. హేరోదియా కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది. హేరోదు ఆమెతో,
నీకు కావలసింది ఏదైనా కోరుకో, ఇస్తాను
అని అన్నాడు.
నీవేదడిగినా ఇస్తాను, అర్ధరాజ్యాన్నైనా సరే
అని ప్రమాణం చేశాడు. ఆమె వెళ్ళి తన తల్లితో,
నన్నేమి కోరుకోమంటావు
అని అడిగింది.
బాప్తిస్మమునిచ్చే యోహాను తల కోరుకో
అని ఆమె సమాధానం చెప్పింది. వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి,
బాప్తిస్మమునిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే ఇప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను
అని అన్నది. రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేశాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు కనుక ఆమె కోరికను నిరాకరించదలుచుకోలేదు. అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడి వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికివేసి, దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధి చేశారు. అపోస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు. వాళ్ల దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటం వల్ల వాళ్లకు తినడానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్లతో,
నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి
అని అన్నాడు. అందువల్ల వాళ్లు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్లారు. కాని వాళ్లు వెళ్లటం చాలామంది చూశారు. వాళ్లెవరూ గుర్తించి అన్ని పట్టణాల నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకున్నారు. యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూశాడు. కాపరిలేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్లకు ఎన్నో విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ ఉంది. ఆయన శిష్యులు వచ్చి,
ఇది నిర్మానుష్య ప్రాంతం, ఇప్పటికే సాయంకాలం అవుతూ ఉంది,
మీరీ ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూ ఉన్న పల్లెలకో లేక గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు
అని అన్నారు. కాని యేసు,
వాళ్ళు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి
అని సమాధానం చెప్పాడు.
200 దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచిపెట్టమంటావా
అని ఆయన్ని అడిగారు.
మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి
అని యేసు అన్నాడు. వాళ్లు వెళ్ళి చూసి వచ్చి,
5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి
అని అన్నారు. పచ్చిగడ్డి మీద అందరినీ గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. ప్రజలు గుంపుకు 50-100 గురి చొప్పున కూర్చున్నారు. యేసు ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని తీసుకుని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదేవిధంగా ఆ 2 చేపల్ని కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు. అందరూ సంతృప్తిగా తిన్నారు. శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని, చేప ముక్కల్ని 12 గంపల నిండా నింపారు. ఆ రోజు అక్కడ 5,000 మంది పురుషులు భోజనం చేశారు. ఆ తదుపరి యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు బేత్సయిదాకు వెళ్లమని గట్టిగా చెప్పాడు. బేత్సయిదా సముద్రంకు ఆవలివైపున ఉంది. యేసు ప్రజల్ని తమ తమ ఇండ్లకు వెళ్లమని చెప్పాడు. వాళ్లను వదిలి ప్రార్థించటానికి కొండమీదికి వెళ్లాడు. అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్య ఉంది. యేసు మాత్రం ఇంకా గట్టునే ఉన్నాడు. ఎదురుగాలి వీయటం వల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూశాడు. తెల్లవారుజామున యేసు నీళ్లమీదుగా నడిచి వాళ్ల దగ్గరకు వెళ్లాడు. వాళ్లను దాటి ముందుకు వెళ్తుంటే ఆయన శిష్యులు ఆయన నీళ్లమీద నడవటం చూసి దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. వెంటనే ఆయన వాళ్లతో మాట్లాడుతూ,
ధైర్యంగా ఉండండి, నేనే, భయపడకండి
అని అన్నాడు. ఆయన పడవ నెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. వాళ్లు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్లు చూశారు, కాని దానిని అర్థం చేసుకోలేకపోయారు. సముద్రం దాటి గెన్నేసరితు తీరాన్ని చేరుకుని అక్కడ పడవను నిలిపారు. వాళ్లు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు. ప్రజలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరిగెత్తి వెళ్లి రోగుల్ని చాపలపై పడుకోబెట్టి ఆయనున్న చోటికి తీసుకువచ్చారు. పల్లెల్లో, పట్టణాల్లో, పొలాల్లో చుట్టూ ఆయన వెళ్లిన ప్రతిచోట రోగుల్ని వీధుల్లో పడుకోబెట్టారు. ఆయన వస్త్రాన్నైనా తాకనీయమని ఆయన్ని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్కరికి నయమైపోయింది.